అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కుంభా నాగరాజు. నేను నాగార్జున విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అండ్ మైక్రోబయాలజీ విభాగంలో ఫ్యాకల్టీ మెంబర్గా చేస్తున్నాను. ఈరోజు భూసార పరీక్ష ప్రాముఖ్యత అనే కార్యక్రమం సమర్పిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అను రేడియో వారికి మరియు మంత్రిత్వ శాఖ వారికి, రామగుండం ఫర్టిలైజర్స్ సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు రసాయన ఎరువులతో నిర్జీవమైనటువంటి నేలల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సాగు భూములు ప్రమాదంలో పడుతున్నాయి, ఎందుకంటే విచ్చలవిడిగా ఎరువులు వాడడం వలన. పురుగుమందుల పిచికారితో నేలలు తమ స్వభావాన్ని కోల్పోవడంతో పాటు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. గత 2 ఏళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, ఐకర్ వాళ్ళు సేకరించినటువంటి 65,000 మట్టి నమూనాలను పరీక్షలు నిర్వహించగా సుమారు 55% నేలలు ఆమ్లక్షారత్వం కలిగి ఉండడం విశేషం. 75% నేలలు సూక్ష్మ పోషకాల 75% నేలలు సూక్ష్మ పోషకాల లోపాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇవేవీ గమనించకుండా మూస ధోరణిలో పంటలకు రసాయన ఎరువులను వాడి అన్నదాతలు నష్టపోతున్నారు. ఇదే విధానం కొనసాగితే కాలక్రమేణా భూములు చౌడుగా మారే అవకాశం ఉంది. నేలలో మొక్క ఎదగడానికి 16 పోషకాలు కావాలి. భూమి లోపల జింక్, బోరాను, ఐరను, మ్యాంగనీసు, ఫాస్ఫరస్సు, పొటాషియం, నైట్రోజను, కాల్షియం, కాపరు, సల్ఫరు, మెగ్నీషియం, క్లోరిన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి. ప్రస్తుతం ఇందులో నైట్రోజను, కాల్షియం, పొటాషియం, భాస్వరం ఇవి తగ్గుతున్నట్లుగా మనం గుర్తించాం. అయితే పలుచోట్ల నేలలో భాస్వరం అధికంగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రసాయన ఎరువులు వాడటంతో నేల కాలుష్యం అవుతుంది, నీటి కాలుష్యం కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. దీనిలో సహజంగా మనం చూసుకున్నట్లయితే ఉదజని సూచిక అనేది 6.6 నుంచి 7.4 వరకు ఉన్నట్లయితే ఈ నేలలు మనం సాగుకు అనుకూలంగా ఉన్నట్లుగా చేసుకుంటాం. అయితే 6.6 కంటే తక్కువ ఉన్నట్లయితే ఆమ్ల నేలలని, 7.4 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే క్షార నేలలని, అయితే ఖర్చు లేని వ్యవసాయం ఖరీదైన సేద్యంగా మారడానికి రాజులాంటి రైతన్న అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండడానికి ఆధునిక వ్యవసాయమే కారణం. అందువల్ల మనందరం కూడా ఈ రసాయనిక ఎరువులను వాడడం మానేసి ఆధునిక వ్యవసాయాన్నే చేయడం మంచిది. వానపాములు, ఇతర సూక్ష్మ జీవుల ద్వారా భూమిని శక్తివంతం చేయాలంటే దేశవాళీ ఆవు పేడ మూత్రం వాడడం తప్పించి మరో మార్గం లేదు. ఒక్క ఆవుతో 30 ఎకరాల వ్యవసాయాన్ని మనం చెయ్యవచ్చు. శాస్త్రవేత్తలు నేల అంటారు, కానీ శుభం పాలికర్ గారు మన న్యాచురల్ ఫార్మింగ్, మన ప్రకృతి వ్యవసాయం ఒక మోడల్ లాంటి వాళ్ళు శుభం పాలికర్ గారు మాత్రం నేల తల్లి అంటారు. తల్లిని బిడ్డ బాగా అర్థం చేసుకోగలదు. క్షీరసాగర మదనంలో నుంచి అమృతం పుట్టినట్టు సుభాష్ పాలికర్ అంతర్మదనుల నుంచి జీవామృతం ప్రాణం పోసుకుంది. ఈ జీవామృతం అనేది విత్తన శుద్ధి చేయడానికి ఈ బీజామృతాన్ని ఇలా తయారు చేసుకోవాలి. ఏ పంటకు సంబంధించిన విత్తనాలైనా సరే ఈ బీజామృతంలో కలిపి విత్తనాలకు బాగా పట్టించి వాటిని ఆరబెట్టుకుని నాటడానికి సిద్ధం చేసుకోవాలి. తయారీ విధానం: ఆవు పేడను మూటకట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టిలో వేయాలి. అలాగే ఒక 12 గంటలు దాన్ని మనం ఉంచాలి. దానిలో నుంచి 1 లీటరు నీటిని తీసుకొని దానికి 50 గ్రాముల సున్నం కలపాలి. రాత్రంతా ఉంచాలి. నానబెట్టిన పేడ మూటను చేత్తో పిండి దానిలో కలిసేలా పిండాలి. పొలం గట్టు మట్టిని కలిపి తిప్పాలి. 5 లీటర్లు దేశీయ ఆవు మూత్రాన్ని మనం దానిలో మొత్తం కలిసేలాగా మనం దాన్ని చేయాలి. దీనిని మనం విత్తనం నాటిన నుండి ఈ జీవామృతాన్ని మనం ఇది జీవామృతాన్ని మనం మొదటిసారిగా 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. మొదటిసారి పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత 10 లీటర్ల జీవామృతాన్ని 150 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. అలాగే రెండోసారి పిచికారీ చేసిన 21 లీటర్ల తరువాత 200 లీటర్ల నీటితో దీన్ని కలిపి పిచికారీ చేయాలి. 4వసారి గింజ ఏర్పడేటప్పుడు మిల్కింగ్ స్టేజ్లో ఉన్న అప్పుడు 5 లీటర్ల మజ్జిగ 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. చివరిసారి జీవామృతం అనేది మనకి అవసరం లేదు. ఈ జీవామృతాన్ని మనం చల్లిన భూమిలో వానపాములనేవి చైతన్యవంతమైన అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. ఈ జీవన ద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం మనకు అవసరం. మెట్ట పొలాలలో అచ్చాదనకు గడ్డి లేకపోతే భూమి పైనున్న దుక్కి చేసి మట్టి పెళ్లలతో అచ్చాదన కల్పించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువు వేయనక్కరలేదు. దేశీ లేదా నాటు ఆవు పేడ దాని యొక్క మూత్రంతో తయారైన జీవామృతం బీజామృతాలను మనం ఉపయోగం చేసుకోవచ్చు. వీటి ద్వారా కోటానుకోట్ల సూక్ష్మజీవులను ఉత్తేజపరచవచ్చు. ఈ ద్రవ జీవామృతం పంటకు మనకి బలాన్ని ఇస్తుంది. దీనిలో జీవామృతాలను ఘన ద్రవ రూపాలలో తయారు చేసుకోవచ్చు. వీటికి కావలసిన పదార్థాలు మన దగ్గర నీళ్ళు, ఆవు పేడ, ఆవు మూత్రం, పప్పుదినుసులు అంటే పిండి పదార్థం. ఇప్పుడు దీంట్లో ఎక్కువగా మనం ఏమి ఉపయోగంలో ఉంటుందంటే శనగపిండి ఎక్కువగా వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే బెల్లాన్ని ఒక 2 కేజీల బెల్లాన్ని మనం వాడుకుంటాం. అలాగే గట్టు మట్టిని మనం తీసుకొని వాడుకోవడానికి ఉంటుంది. అలాగే ఈ భూమిలో శుభం పాలేగారు గారు చెప్పినటువంటి విధానాలను మనం ఎక్కువగా అనుసరిస్తే ఎక్కువ లాభాలను మనం పొందవచ్చు. మొదటి విషయానికి వస్తే నేను గమనించింది ఈ రసాయనిక ఎరువులను వాడడం వలన భూమిలో ఉన్నటువంటి గ్లోమలిన్ అనే ఒక ప్రోటీన్ని మనం నశించిపోయేలాగా చేస్తున్నాం. ఈ ప్రోటీన్ని మనం ఎంత ఎక్కువగా అయితే ప్రొడక్షన్ చేసుకునేలాగా, ఎంత ఎక్కువగా అయితే పెంచగలిగితే పంట దిగుబడి అంత ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లోమలిన్ అనే ప్రోటీను ఒక మైక్రో ఆర్గనిజం అంటే ఒక సూక్ష్మజీవి దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్లోమలిన్ అనే ప్రోటీన్ని ఒక మైక్రో సూక్ష్మజీవి ఉత్పత్తి చేస్తుంది. దీని యొక్క ప్రొడక్షన్ని మనం తగ్గేలాగా చూసుకోకుండా ఉండాలి. దీన్ని ఈ రసాయనిక ఎరువులు వాడకుండా ఎప్పుడైతే మనం ఆధునిక వ్యవసాయంని దాని యొక్క విధానాలను న్యాచురల్ ఫార్మింగ్ విధానాలను మనం ఎప్పుడైతే చేస్తామో, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో, ఈ గ్లోమలిన్ అనే ప్రోటీను దానిలో ఆ మట్టిలో ఎక్కువగా ఉండడం వలన మన దిగుబడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ జీవ ఎరువులు వ్యవసాయంలో వాటి యొక్క ప్రాముఖ్యతను మనం కొంచెం మాట్లాడుకుందాం. మొదటగా రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం అనేది సాయిల్లో ఎక్కువగా ఉండే ఒక లెగ్యూమ్ జాతి పంటలు, అనగా పప్పు జాతి పంటలకు నత్రజని అందించు జీవన ఎరువులుగా వాడవలెను. అయితే వీటిలో ముఖ్యమైనవి పెసర, మినుము, శనగపిండి, శనగ పైర్లకు వేరుశనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజలు పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనముకు పట్టించి ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించటం వలన మొక్క వేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. చూడండి, రైజోబియం మనకి ఎట్లా ఉపయోగపడుతుందో చూడండి. ఎట్లా ఉపయోగపడుతుంది గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. కావున రైతు ఏ పంట వేయునో ఆ పంటకు నిర్దేశించిన రైజోబియం మాత్రమే వాడవలెను. రెండోది మనం మాట్లాడుకుంటే యాజిటోబాక్టర్ అంటారు. ఈ యాజిటోబాక్టర్ పప్పు జాతి పంటలకు మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియాని నత్రజనిని స్థిరీకరించటమే కాక మొక్కకు కావలసిన హార్మోన్లని, విటమిన్ల్ని అందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అందువలన ఈ జీవన ఎరువును ఆకుకూరలు, కూరగాయలు మరియు పూల తోటకు సిఫారసుగా చేయబడుచున్నది. ఏంటది యాజిటోబాక్టర్? తర్వాత ఇట్లాగే ఇంకొకటి మనం తీసుకున్నట్లయితే అజోస్పెరెల్లం. ఈ మధ్యకాలంలో దీని యొక్క ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా యొక్క వేర్లు చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేళ్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండును. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకోవచ్చు. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు మనం బాగా వాడుకోవచ్చు. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో కూడా ఇది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సైనోబాక్టీరియా ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాకు, అన్నబీన మొదలగు సైనోబాక్టీరియాల సముదాయాలతో కలిసి ఉంటుంది. రైతులు వరి పంట కాలంకు ముందుగా చిన్న చిన్న మడులలో కానీ తొట్టులలో కానీ పెంచుకొని వరి నాట్లు వేసిన తరువాత దీనిని వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువును 3 నుంచి 4 పంట కాలాలకు వరుసగా వేస్తే ఆ తరువాత నుండి వేయనవసరం లేదు. ఏంటది సైనోబాక్టీరియా అంటే ఏంటి? మనం సముద్రాలలో చూస్తూ ఉంటాం కదండి, సముద్రాలలో, నదులలో, వీటిలో చూస్తాం కదా, నీలి ఆకుపచ్చ నాచు, దీనిని మనం ఇట్లా తయారు చేసుకొని వరికి మాత్రమే ఉపయోగించుకొని 2-3 మనం కంటిన్యూస్గా వేసుకుంటూ వెళ్ళి 2-4 ఇయర్స్ దాటిన తరువాత దీనిని మనం మళ్ళీ వేయాల్సిన అవసరం లేకుండా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే అజొల్లా అండ్ అనబీన అనే రెండు మైక్రో ఆర్గనిజంలు. ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే జాతి చిన్న మొక్క అయిన అజోలా అనబీనా అనే పెర్న్ పెర్న జాతి అనే చిన్న మొక్క అయిన అజోలా అనబీనా అనే సైనోబాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు అందుబాటులో ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాకుండా సేంద్రియ కర్బనం మరియు పొటాషియం వరి పైరుకు అందిస్తుంది. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను భూసారాలను పెంపొందించును. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రత తక్కువగా ఉండి తగినంత నీటి వసతి బాస్పారపు పోషకం ఉన్న చోట బాగా పెరుగుతుంది. తర్వాత అసినోబాక్టర్ ఇది చెరకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువుకు నేరుగా మొక్కల వేళ్లలోనే గాక మొక్కల పైభాగముల పైనకు కూడా జీవించి నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. అంతేగాక ఎన్ఏఏ అనబడే హార్మోన్స్ని ఇది ఉత్పత్తి చేస్తుంది. ఎన్ఏఏ అనే హార్మోన్ని కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇంకోటి ఫాస్ఫోబాక్టీరియా. ఈ ఫాస్ఫోబాక్టీరియా అనేది ఈ జీవన ఎరువు ముఖ్యంగా బ్యాసిల్లస్ మెగథీరియంతో పాటు సూడోమోనాస్ మెగథీరియము ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంని లభ్యముగు రూపంలోకి మార్చబడుతుంది. ఏం చేస్తుందండి ఇక్కడిది? ఇది ఏం చేస్తుంది? ఫాస్ఫోబాక్టీరియం అనేది దీనితో బ్యాసిల్లస్ మెగథీరియంని సూడోమోనాస్ని ఉపయోగించుకొని మనకి మొక్కలకు లభ్యం కాని భాస్వరంని ఇది అందించేలాగా చేస్తుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయడానికి సేంద్రియ కర్బనము అవసరం అవుతుంది. కావున ఈ జీవన ఎరువుతో తప్పనిసరిగా సేంద్రియ ఎరువును వాడవలెను. ఈ జీవన ఎరువును మొక్కకు భాస్మరమును లభ్యపరుచుటయే గాక మొక్కలకు కావలసిన హార్మోనులను కూడా సరఫరా చేయబడుతుంది. మొక్కలకు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మరియు దీనివల్ల పంట దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. రెండోది మైకోరైజా. ఇది శిలీంద్రపు జాతికి చెందిన జీవన ఎరువు. అయితే మొక్క వేళ్ళు చొరలేని భూమి అడుగు పొర మొక్క వేళ్ళు చేరలేని అంటే మొక్క వేళ్ళు అనేవి లోపలికి వెళ్ళలేవు కదండి, భూమి అడుగు పొరలలోకి చొచ్చుకొని పోయే మొక్కలకు ముఖ్యంగా భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన ఇందాక మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జింక్ కాపరు సల్ఫరు మ్యాంగనీసు ఇవి ఇనుము మొదలకు వాటిని నీటితో కలిపి సహా దీనిని అందిస్తుంది. మైకోరైజా వాడిన మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకోవడం చూసారా? ఇక్కడ ఒక మైక్రో ఆర్గనిజంని వాడడం వలన నీటి ఎద్దడిని తట్టుకుంటుందంట ఆ మొక్క అనేది. చూడండి అసలు ఎంత గొప్ప విషయం. రోగ నిరోధక శక్తి పెరగడం గమనించవచ్చు. చూడండి ఇక్కడ మనం రోగ నిరోధక శక్తిని కూడా గమనించవచ్చు. భూమిలో నిమటోడ్ల బెడదను ఈ శిలీంద్రం ద్వారా మొక్కలకు తప్పించవచ్చు. ఈ జీవన ఎరువు ముఖ్యంగా గ్లోమస్ లేదా గ్లైగోస్టర్ అనే శిలీంద్రములతో తయారవబడుతుంది. ఇంకోటి ఇదంతా కూడా ఇది ఎక్కువగా పొటాషియం మొబిలైజర్గా అంటే చూడండి పొటాషియాన్ని ఇది మొబలైజ్ చేసేలాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటిది, ఈ జీవన ఎరువు మొక్కకు అందుబాటులో లేని పొటాషియంని అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఇటీవల కాలంలోనే పరిగణనలోనికి తీసుకొనబడింది. వీటిలో ముఖ్యంగా ప్రొటూరియా, అర్షినియా అనే బ్యాక్టీరియాలు పొటాషియం మొబలైజర్గా ఇవ్వబడుతుంది. దీనితో పాటు కొన్ని బ్యాసిల్లస్లు కలిపి మిశ్రమంగా తయారు చేయబడుతుంది. అయితే ఈ జీవన ఎరువులు వాడకంలో మనం గట్టిగా తీసుకోవలసిన జాగ్రత్తలు చాలానే ఉంటాయి. జీవ ఎరువులను ప్యాకెట్ ఎండ వేడి తగలని చల్లని నీడ ప్రదేశములలో మనం ఎక్కువగా నిల్వ ఉంచాల్సింది ఉంటుంది. అంటే మనం స్టోర్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు మనం ఇళ్లలో జనరల్గా రైతులందరం, మన ఫార్మర్స్ అందరం కూడా ఎట్లా పాల ప్యాకెట్ని మనం స్టోర్ చేసుకుంటాం కదండి, అట్లాగే ఈ ఏదైతే మనం యూజ్ చేసుకునే ఈ జీవన ఎరువులు ఉన్నాయో వాటిని మనం చల్లని ప్రదేశాలలో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ను ఆ పంటకు సరైనదో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది. అవును కదండి, మనం ఇప్పుడు ఒక చాక్లెట్ తీసుకుంటాం, దానిలో ఏముంటుంది, మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లుగానే ఏదైతే మనం తీసుకున్న జీవన ఎరువు ఉందో దానిని కూడా మనం డేటు ఉంది లేదు అని చూసిన తర్వాతే దానిని వాడుకోవలసి ఉంటుంది. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు విధిగా 24 నుంచి 48 గంటల వ్యవధి ఉండవలెను. అయితే రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులని వాడకూడదు. ఆ విషయం అందరికీ తెలుసు కదండి. మన ఏదైతే మన మైక్రో సూక్ష్మ జీవులనుతో ఉపయోగించి ఈ జీవ ఎరువులని మనం రసాయన ఎరువులతో కెమికల్స్తో కలిపి ఉపయోగం చేయకూడదు. పైరుకు నిర్దేశించిన పైన నేనేదైతే చెప్పిన వరికి ప్లస్ ఇంకోటి ఏం చెప్పానండి నేను, ఏదైతే చిరుధాన్యాల మొక్కలకు సంబంధించిన సూక్ష్మ జీవ ఎరువులను, నత్రజని స్థిరీకరించిన అనే ఎరువులను ఏదైతే మనం మాట్లాడుకున్న వాటిని పైరుకు నిర్దేశించిన ఎరువులను మాత్రమే ఉపయోగించేలా చూసుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువును కలిపిన వెంటనే మనం పంటకి వాడుకోవలెను. వీటిని ఈ జీవన ఎరువులను వాడడం వలన కలిగే ప్రయోజనాలు, వాతావరణ కాలుష్యంని మనం అరికట్టవచ్చు. అవును కదండి, అవును కదా, మనం ఈ రసాయనిక ఎరువులను వాడడం వలన మనం ఎంతో నష్టపోతూ ఉంటాం. ఈ రసాయనిక ఎరువులని వాడడం వలన మనం ఎంతో నష్టపోతూ ఉంటాం. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి, మనకి కంటి దగ్గర ఐ డిసీజులు వస్తూ ఉంటాయి. తర్వాత ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఆ ఫుడ్ మెటీరియల్ని మనం తీసుకోవడం వలన ఏదైతే మనం రసాయనిక ఎరువులను వాడినా ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే దానిలో ఉన్న ఈ కెమికల్స్ అనేవి, రసాయనాలు అనేవి ఒక క్యాన్సర్ని ఉత్ప్రేరకపరిచే ఒక సబ్స్టెన్సెస్ అనేవి ప్రొడక్షన్ చేస్తుంది. వీటి వల్ల మనకి మన శరీరంలో కావచ్చు, మన బాడీలో ఈ స్కిన్ కావచ్చు, ఐ కావచ్చు, రక్తంలో కావచ్చు, ఎక్కడైనా సరే క్యాన్సర్కి మూలకాలుగా ఈ రసాయనాలు మనం తీసుకోవచ్చు. అందుకని ఈ జీవన ఎరువులను వాడడం వలన మనం ఆరోగ్య పరిస్థితి అనేది మనం చాలా హెల్దీగా ఉండొచ్చు. వాటికి ఒక ఎగ్జాంపుల్స్ ఏంటి, వాతావరణం కాలుష్యం అనేది జరగదు, నేల కాలుష్యం అనేది జరగదు, ఆహారం కాలుష్యం అనేది జరగదు, భూమి కాలుష్యం అనేది జరగదు. మనం ఈ పిచికారీ చేసినప్పుడు ఏదైతే ఈ రసాయనాలు మనం తీసుకునే ఫ్రూట్స్ మీద అలా ఉండి మనం వాటిని డైరెక్ట్గా వాష్ చేసుకున్నా కానీ అక్కడ అతుక్కుని ఉండే కెమికల్స్ ఉంటాయి కొన్ని, మొత్తం పావు కదండి. అప్పుడు ఈ రసాయనాలు వాడడం వలన మనకి క్యాన్సర్ కారకాలుగా మనం వీటిని తీసుకోవచ్చు. వీటి మొత్తాన్ని కూడా మనం ఈ జీవన ఎరువులను వాడడం వలన మనం వీటిని ఎలిమినేట్ చేయవచ్చు. అంటే ఎక్కువగా మనం ఈ జీవన ఎరువులు వాడడం వలన మనం ఆరోగ్యంగా వాతావరణం కావచ్చు, నీరు కావచ్చు, భూమి కావచ్చు, అన్నిటినీ కూడా ఆరోగ్యంగా పరిరక్షించుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే హార్మోన్లు, విటమిన్లు, మొక్కకు లభ్యమయ్యే పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యంగాను ఉంటాయి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టవచ్చు మనం. ఇప్పుడు మనం నేల నుంచి కూడా కొన్ని మనకి తెగుళ్ళు వస్తాయి, వాటిని కూడా మనం అరికట్టవచ్చు. నేల భౌతిక లక్షణాలు బాగుపడును మరియు భూసారం అభివృద్ధి చెందుతుంది. రైతులకు రసాయనిక ఎరువులు ఖర్చు తగ్గి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మన ఈ జీవన ఎరువులు వాటితో మనం కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ శాతంగా మనకి డబ్బులు అనేది మనకి ఖర్చు అవుతుంది. రసాయనిక ఎరువులు దిగుమతి అయ్యే విదేశీ మారక ద్రవ్యం ఆదా అగుతుంది. అంటే మనం అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కదండి, చూడండి అసలు ఎంత గొప్పగా మనం దీన్ని మనం విశ్లేషించుకుంటున్నాము. అసలు అంటే ఎవరికో మనం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎవరికో మనం ఒక ద్రవ్యాన్ని మనం ఇది చేయాల్సి వస్తుంది. ఈ జీవన ఎరువుని అధిక శాతం మనం వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఇప్పుడు అమరావతి ఉంది కదండి, అక్కడ ఈ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అనేవి మనకి రాజేంద్ర నగర్లో ఉన్నాయన్నమాట మనకి. అంటే ఈ సాయిల్ అనాలిసిస్ని మనం ఇప్పుడు మనం కంపారిజన్ కూడా చేసుకోవచ్చండి. ఎట్లా జీవన రసాయనిక ఎరువులని వాడిన, కెమికల్స్ని వాడిన అగ్రికల్చర్ ఆ ఫార్మింగ్ సిస్టమ్ని మనం తీసుకుని అదేవిధంగా మనం ఉపయోగించినటువంటి ఈ పద్ధతులు ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో మనం ఉపయోగించినటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో, అంటే స్పెషల్గా ఈరోజు మనం మాట్లాడుకున్నది మైక్రో సూక్ష్మజీవుల గురించి. ఈ సూక్ష్మజీవులను మనం ఉపయోగించుకుని భూమిలో తక్కువ అయినటువంటి నత్రజనిని మనం మొక్కలకి ఎలా ఇస్తుంది ఈ సూక్ష్మజీవి అనే అధ్యయనంలో మనకి ఉపయోగాలు అనేవి ఇంకా చాలా ఉంటాయన్నమాట. దీన్ని మనం కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తారు, దిగుబడి ఎక్కువగా ఉండాలి కాబట్టి రసాయనిక ఎరువులను, కెమికల్ ఎరువులను వాడి మన ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారు. దానితో పాటే మన రైతులు ఒక 2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతు ఒక 2 ఎకరాలు రసాయనిక ఎరువుల ద్వారా వాడి ఇంకో 2 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయండి. ఇది నా నుంచి నేను ఇచ్చే ఒక గొప్ప సలహా. అయితే దీని నుంచి వచ్చే ప్రొడక్షన్ అంటే దిగుబడి చూడండి, ప్లస్ దీని నుంచి మీకు దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఈ కెమికల్స్ని వాడడం వలన ఉన్నా కానీ ఈ ఏదైతే మనం ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మనం జీవితంలో మన ముందు తరాలకి ఒక ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, కాలుష్యం లేకుండా ఒక నీటిని, వాతావరణాన్ని, ఆక్సిజన్ని, ఏదైనా సరే ఇక్కడ పొందుపరిచినటువంటి ప్రతిదీ మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ముందు అంటే ప్రొడక్షన్ని కూడా మనం పెంచే విధంగా ఎలా పెంచాలి, ప్రకృతి పద్ధతులని అంటే ఆధునిక పద్ధతులని వాడి మనం ఈ వీటన్నిటినీ కూడా మనం ఓవర్కమ్ చేసి మనం ఈ దిగుబడి అనేది పెంచుకోవచ్చు. అయితే ఈ ముందు ఇంకా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఏదైతే మనం ఇందాక నేను ఇక్కడ 4 ఆబ్జెక్టివ్స్ 4 చెప్పానండి, 4 చెప్పాను. ఏంటవి? 1, రసాయనిక ఎరువులు వాడడం వలన నిర్జీవమైనటువంటి నేలలు. 2, ఏంటి, ఒక ప్రోటీన్, అదేంటి, గ్లోమలిన్. ఎవరికి తెలియదండి, అంటే మోస్ట్ ప్రాబబ్లీ తక్కువ మందికి తెలుసు. గ్లోమలిన్ అనే ఒక ప్రోటీను అది ఒక సూక్ష్మజీవి ఉత్పత్తి చేస్తుంది. అది భూమిలో ఉండడం వలన భూమిని అది ఆ దిగుబడి ఎక్కువగా రావడానికి దోహదపడుతుంది. ఆ గ్లోమలిన్ అనేది మన భూమిలో ఎక్కువగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? రసాయనిక ఎరువులను వాడడం తగ్గించాలి. నో డిస్టర్బెన్స్ ఆఫ్ ది సాయిల్, సాయిల్ అనేది డిస్టర్బెన్స్ మనం చెయ్యకూడదు. అలా చేయడం వలన దీనిని మనం ఎక్కువగా చేసుకోవచ్చు. మూడో పాయింట్ ఏంటి అంటే ఈ సూక్ష్మజీవులను ఉపయోగించి నత్రజనిని, మన మొక్కలకు కావలసిన నత్రజనిని మనం ఎట్లా ఇస్తున్నాము, ఏ సూక్ష్మజీవులను ఉపయోగిస్తున్నాము అనేది చెప్పాను. ఇంకా రసాయనిక ఎరువులతో పాటు మన అగ్రికల్చర్లో దిగుబడి పెంచాలి అంటే శుభం పాలేకర్ గారు చెప్పినటువంటి ఉమ్మెత్త పువ్వుతో ఉన్న రసాయనం, చేపాబెల్ల ద్రావణం, ఇంకా ఇలాంటివి చాలా చాలా ప్రకృతి అంటే మనం న్యాచురల్గా కాస్ట్ ఎఫెక్టివ్గా అంటే మనకి ధర చాలా తక్కువగా ఉండే, ఇప్పుడు ఫర్ సపోజ్ పత్తికి కీటకనాశినికి కొన్ని ఫర్టిలైజర్స్ వాడతారు, మా నాన్నగారు వాడేవాళ్ళు. నేను చిన్నప్పుడు 10వ తరగతి చదివి అవాంట్ అనేది 2000 ఒక 150 ml 250 ml 2000 పెట్టి కొనేవాళ్ళు. అంత ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మనకు అగ్రికల్చర్ అనేది అయిపోతుందన్నమాట. అంటే రైతు ఇక్కడ శుభం పాలకర్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మనకి సైంటిస్టులు ఏం చెప్తున్నారు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని మనం ఎలా పొందాలి, తక్కువ పెట్టుబడి రసాయన వలన వాడడం వలన ఎక్కువ పెట్టుబడి పెట్టి అది సరైన మోతాదులో లేకపోతే తక్కువ రావడం వలన రైతులు ఆత్మహత్యకు గురవుతున్నారు. రైతుల ఆత్మహత్యలను మనం ఈ విధంగా కూడా తగ్గించవచ్చు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రేడియో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అనిత మేడం గారికి, మాణిక్యరావు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.